ఓం నమో భగవతే రుద్రాయ. నిన్నటి రోజున రెండవ అనువాకంలో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః అనే మాటను చెప్పుకున్నాం. సంసారం అనేటువంటి వృక్షానికి కత్తి వంటి వాడు అని చెప్పుకున్నాం. హేతి అంటే ఖండించునది, పూర్తిగా నాశనం చేసేది హేతి అని చెప్పబడుతుంది. అలాగే అనవసరమైన వాటిని తొలగించి అవసరమైన దాన్ని మిగిల్చేది కూడా హేతి. అందుకు ఈ సంసారం అనేదాన్ని వ్యవస్థపరచువాడు అని దీనికి అర్థం తీసుకోవాలి. ఈ జగత్తుని ఎప్పటికప్పుడు వ్యవస్థీకరించువాడు అని జగతాం పతయే నమః. ఇక్కడి అనువాకానికి అంతటికి ప్రధానమైనటువంటి మంత్రం ఇది జగతాం పతయే నమః. విడివిడిగా అన్నానాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, క్షేత్రానాం పతయే నమః, పశువునాం పతయే నమః అని విడివిడిగా చెప్తూ ఉన్నా ఇన్నీ కలుపుకుని జగతాం పతయే నమః అనేది విశేషంగా చెప్పడం. అంటే ఇక్కడ ఎలాంటిదంటే అలసిపోయే వరకు పరిగెత్తడం అని ఒక వాక్యాన్ని నానుడి లాంటి వాక్యం సంస్కృతంలోనే మనకున్నది. దానికి శ్రమావధి ధావన అంటారు, అలసిపోయే వరకు పరిగెత్తడం అని. అలాగా పరమేశ్వరుడు జగమంతా ఉన్నాడు, ఇది చెప్పడం చాలా సులభమే. కానీ జగమంతా ఉన్నాడు అని ఇక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని ఎంతవరకు అలసిపోతావో అంతసేపు చెప్పు. అది అలసిపోయే వరకు పరిగెత్తడం, శ్రమావధి ధావన. ఇలా అలసిపోయేటట్టు చెప్పాడు ఒక ఆయన. ఎక్కడున్నాడు విష్ణువు అని అడిగితే కలడం బోధి కలండు గాలి కలడా కాసంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడం కారమునన్ త్రిముత్ర త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెతకంగానే అలయ్యా ఎడలు అలసిపోయాడు. అంటే అంతేనా నువ్వు చెప్పి నీ లిస్టులో ఉన్న వాళ్లేనా అయ్యా, దిష్టి పెద్దదే చెప్పే శక్తి నాకు లేదు, అందుకే ఇందుగలడందులేడని సందేహము వరదు. ఒక్క మాటతో చెప్పేశాడే ఈ శ్రమావధి ధావన అనేది రుద్రం చూపిస్తుంది. ప్రతిదీ చూపిస్తూ వృక్షముల్లో ఉన్నవాడు, గడ్డి పరకల్లో ఉన్నవాడు ఇవన్నీ చెప్పినప్పుడు రేపు పొద్దున ఏ చెట్టును చూసినా ఆకుపచ్చిన జడలు విరభూసుకున్న రుద్రుడు కనిపించి నమస్కారం చేస్తాం. గరిక పోతను చూసినా రుద్రుని చూసి నమస్కరిస్తాం. ఉపవీతం వేసుకుని వచ్చిన వాడిని చూసి ఆది బ్రాహ్మణ సదాశివ నమస్కారం అంటాం. కత్తి పట్టి పాలించే క్షత్రియుణ్ణి చూసి పరమేశ్వర అంటాం. వేటాడడానికి వెళుతున్నటువంటి కిరాతకుని కూడా శివ అని నమస్కరిస్తాం. ఇలాగ సర్వే సర్వత్రా కూడా ఈశ్వర విభూతిని ఎలా దర్శించో వచ్చో చెప్తూ నమో రుద్రాయ అత తావినే క్షేత్రాణాం పతయే నమః అని నిన్న చెప్పుకున్నాం. క్షేత్రములకు పతి అయిన వాడు. క్షేత్రము అన్నప్పుడు ఒక శక్తి దేని యందు అధిష్ఠించి ఉంటుందో దానికి క్షేత్రము అని పేరు. పరమేశ్వరుడి శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు విశ్వం ఆయన యొక్క క్షేత్రం. ఆ విశ్వంలో ప్రతి దాని యందు వ్యాపించి ఉన్నాడు కనుక ప్రతిదీ ఆయన క్షేత్రమే. అందుకే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వెత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విధ అని భగవద్గీతలో పరమాత్మ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగంలో వివరించారు. అలాగా ఈ శరీరము అని చెప్పడంలో ఏదో చెప్పేవాడు ఒక్క శరీరమే కాదు, అందరి శరీరములు అని అర్థం. ప్రతి శరీరము కూడా క్షేత్రమే. ఎందుకు దాని క్షేత్రం అన్నారు? క్షేత్రం అంటే ఇందాకే చెప్పుకున్నాం, దేని యందు ఈశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుందో దానికి క్షేత్రము అని పేరు. అయితే మనం అన్ని చోట్ల దర్శించలేక కొన్ని చోట్ల క్షేత్రములను వెళుతున్నాం గనక ఈశ్వర శక్తి ఉన్న చోటు గనక దాన్ని క్షేత్రం అంటున్నాం. దాన్ని క్రమంగా విస్తృతపరిచి సర్వములను క్షేత్రములుగా దర్శించగలగాలి, ఈశ్వరమయములు అని దర్శించగలగాలి. అలా దర్శించగలిగినప్పుడు క్షేత్రంలో ఎలాంటి దైవీ భావన ధర్మ భావన అవసరమో ఈ క్షేత్రంలో కూడా అలాంటి దైవీ భావన ధర్మ భావన అవసరం అన్న ఎరుక కలిగి దీని క్షేత్రము వలె తెలుసుకోగలుగుతాం. అంటే ఈశ్వర శక్తి ఉన్న చోటు అనే ఎరుక కావాలి. అందుకే దీన్ని దేహం అనకుండా క్షేత్రం అనడం మనం నేర్చుకుంటే ఆ క్షేత్రములో ఉన్నటువంటి మూల విరాట్టుని తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ క్షేత్రంలో సాగే ప్రతి క్రియ కూడా ఆయనకు అర్పణంగా సాగుతుంది. అయితే ఇప్పుడు క్షేత్రాన్ని కూడా మనం ఎంత భయంకరంగా చూస్తున్నామో తెలుసు, అలాగే చూసుకోవడానికి ప్రయత్నించద్దు దీన్ని. ఈ క్షేత్రమును మన శాస్త్రము చెప్పిన విధంగా క్షేత్ర నియమములు ఉన్నాయి, క్షేత్రంలో ఏ విధంగా ప్రవర్తించాలనుంది. కొందరు అంటారు క్షేత్రానికి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఎలా తిరిగినా పర్వాలేదండి, శుచున్నా అశుచున్నా పర్వాలేదు, క్షేత్రం కదా అంటాడు. క్షేత్రంలో ఇంకా శుచిగా ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏది చేసినా ఇంటూ కోటి, ఏది చేసినా ఇంటూ కోటి. పుణ్యం చేస్తే కోటి రెట్ల అధికంట, పాపం చేసినా అంతే వస్తుంది. అందుకే క్షేత్రవాసి నియమ పాలన చేస్తూ క్షేత్ర యాత్ర చేసినప్పుడు మాత్రమే క్షేత్రయాత్ర ఫలం పొందుతాడు. అంతేగాని వినోదం కోసమో భోగం కోసమో విలాసం కోసమో సౌకర్యం కోసమో క్షేత్రాన్ని చూడకూడదు. అందుకే భారతీయ క్షేత్రాలు పర్యాటక స్థలాలు కావు, అవి పవిత్ర స్థలాలు. వాటిని ఆ విధంగా ఉంచాలి. రాను రాను కూడా ఏం చేస్తున్నారు, ఈ ప్రజలందరినీ కూడా మనం ఆకర్షించాలి అని చెప్పి క్షేత్రాలని పర్యాటక కేంద్రాల వలె మలచి, అంతవరకు దైవం కోసం ప్రజలు, ఇప్పుడు ప్రజల కోసం దేవుడు అయిపోయాడు. ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంచాలి. పాపం వాళ్ళకి ఏం తోచుతుందండి, అందుకే క్షేత్రంలో టీవీ పెడదాం వాళ్ళు ఉన్న గదుల్లో. ఇప్పుడున్నవి చాలవా, ఇంకా అక్కడ అంటే దైవాన్ని దూరం చేయడానికి ఎన్ని కావాలో అన్ని క్షేత్రంలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షేత్రము వినోద సాధనం కాదు, ఈశ్వర శక్తిని ఆవిష్కరించుకునే సాధనం. అలాగే ఈ శరీరాన్ని క్షేత్రము వలె మనం చూసుకోవాలి. ఈ క్షేత్రములన్నిటిలో పతిగా ఉన్నవాడెవడో అతడు క్షేత్రాణాం పతయే నమః. అలాగే క్షేత్రము అంటే పొలాన్ని కూడా క్షేత్రం అంటాం. పొలంలో బీజాలు వేస్తాం, అవి పండించుకుంటాం, ఆ పంట చూస్తూ మురిసిపోతామండి. చివరికి ఏం చేస్తాం, ఆ పంట అంతా కడుపులోకి పంపిస్తామనా లేదా, దీని అనుభవం అంటారు. అలాగే ఈ దేహం అనే క్షేత్రంలోనే జీవుడు తన కర్మ బీజాలన్నింటినీ అనుభవ రూపంలో పండించుకుని దాన్ని ఆరగిస్తాడు. దీన్ని భుక్తి అని అంటారు. మొన్ననే చెప్పుకున్నాం, భుక్తి అంటే అన్నం తినడం ఒక్కటే కాదు, భుక్తి అంటే కర్మానుభవము అని. ఈ కర్మానుభవం అంతా ఏ క్షేత్రమునందు పండించుకుని ఆరగించుతున్నాడో ఇక్కడే అనుభవం, ఇక్కడే ఆ అనుభవానికి కావలసిన సామగ్రి తయారు చేసుకుంటున్నాడు. ఈ దేహమునందే తయారు చేసుకుని అనుభవిస్తున్నాడు. కనుక ఇదే క్షేత్రము అని తెలుసుకోవాలి. క్షేత్ర శబ్దంతో ఇంత అర్థం ఉన్నది. అయితే మనం ఒక్కసారి పొలంలోకి వెళితే పొలంలో ఉన్న పంట కనిపిస్తుంది, ఎవడు లేడు కదా అని పంట మీద చెయ్య వెయ్యబోతే అక్కడున్నవాడు వచ్చారే ఆయన అరిచేయంటే పారిపోతాం. అంటే ఇంత క్షేత్రమునకో పతి ఉన్నాడు, పాపం ఇంత కష్టపడి కల్టివేట్ చేసి ఈ క్షేత్రానికి ఏది అనువో ఆ బీజములు వేసి ఆ బీజాలకి తగ్గటువంటి పదార్థములతో దాన్ని పెంచి చేసిన వాడు కూడా ఉన్నాడే. అలాగే ఈ దేహమునందు ఆ జీవి కర్మలు చెయ్యడమే తప్ప వాడికి ఏ విధంగా అనుభవింపజేయాలి, ఇంద్రియాలను ఎలా ప్రవర్తన చేయాలి, ఎలా పని చేయించాలో చూసుకునేవాడు కూడా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అతడే క్షేత్రాణాం పతయే నమః అని చెప్పబడుతున్నాడు. అలాంటి క్షేత్రముల పతికి నమస్కరించి సూతాయ హంచాయ వనానాం పతయే నమః అని తర్వాత నామం. ఇప్పుడు క్షేత్రాణాం పతి ఎలా ఉన్నాడండి, సూతుని వలే ఉన్నాడు. ఇక్కడ మనకు వివిధ వృత్తులు కనిపిస్తాయి. భారతీయులు ఆవిష్కరించిన విద్యల్లో వివిధ వృత్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉపనయన సంస్కారం, యజ్ఞోపవీతం మొదలైన చెప్పినప్పుడు యజ్ఞాది క్రియలు చేసే వాళ్ళు చెప్పబడ్డారు. క్షేత్రపతులు, జగతాంపతులు అన్నప్పుడు వ్యవసాయదారులు, పాలకులు చెప్పబడ్డారు. సూతులు అన్నప్పుడు రథసారథులు మొదలైనటువంటి వారు చెప్పబడుతున్నారు. ఆ విధంగా వాళ్ళకో టెక్నిక్ ఉండాలి. సూతులు అంటే డ్రైవర్ అండి, వాడు కానీ తిన్నగా లేకపోతే లోపల కూర్చున్న వాళ్ళకి అంత ప్రమాదాల్లో మనకు తెలుసు ఇప్పటికీ. ఆ సూతులు సరిగ్గా ఉండాలి, మన ధైర్యంగా వెనక సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాం. వాడిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడా ఈ సూతుడు, ఇద్దరు మిగలరు తర్వాత. వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ శరీరం అనేది క్షేత్రమే కాదు, నడిచేది కనుక రథం కూడా అనుకుంటే వీడు నిద్రపోతున్నా వీడిలో నిద్రపోకుండా కూడా ఉన్నాడు వాడు, కానీ లేకపోతే మరి వీడి నిద్ర లేవడు, మళ్ళీ వీడు పొద్దున్నే లేపుతూ ఉంటాడు వాడు. వీడు నిద్రపోయినా వీడిలో ఊపిరిని నడుపుతున్నాడు, ఏ ఇంద్రియం ఏ పని చెయ్యాలో చూస్తున్నాడు. ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు కదా, వాడు సూతుడు. చిట్ట చివరికి రథం పోవచ్చు కానీ వాడు మాత్రం ఉంటాడండి. అందుకే అహంత్యాయ తర్వాత నామం. అహంత్యాయ అంటే చంపుటకు నశింపజేయటకు అలవి కాని వాడు, ఆయన ఎవడు దెబ్బ తీయలేడు అని. అహంత్యాయ సూతాయ అహంత్యాయ వనానాం పతయే నమః. ఇందాక చెప్పినట్లే క్షేత్రములు వనములు కూడా భూ విశేషములు, రకరకములైన అనుభవాదులు పండే చోట్లు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దివ్యమైన వనములు ఏవైతే ఉన్నాయో, అరణ్యములు, ఇవన్నీ కూడా ఈశ్వరమయములు. వీటన్నిటికీ కూడా పతి అయినటువంటి వాడు, వనములకు పతి అయిన వాడు. వృక్షాణాం పతయే నమః ముందే చెప్పుకున్నాం, చెట్లకు ఆయన పాలకుడు. ఒక్క చెట్లే కాదు, ఈ చెట్లతో పాటు అనేక గొప్ప వ్యవస్థ ఉంది అరణ్యంలో. ఆ అరణ్యంలో వనం, ఆ వన వ్యవస్థలో మనకు జంతువులతో పాటు ఇతర వృక్షాదులున్నాయి, లతలున్నాయి, రకరకాల కీటకాలున్నాయి. వీటన్నిటిని గమనించుకుని వాడు అక్కడ ఉంటూ ఉంటాడు. మనం కొన్ని సామెతలు వాడుతూ ఉంటాం, అడవి కాచిన వెన్నెలండి అని. ఎందుకు, మనకు పనికిరాదు కనుక వెన్నెలే పనికిరాదు అనుకుంటాం. కానీ అడవి కాచిన వెన్నెల అడవికి అవసరం, ఏ అవసరమో చంద్రుడికి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఇలాగా సర్వ వ్యవస్థనే గమనించుకుంటూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే వనముల యందు కూడా పతిగా ఉండి అక్కడ ఉన్న వాటిని కాపాడేటువంటి వాడు వనానాం పతయే నమః. ఇక్కడ సూతుడు అంటే సారథి అన్నాం, డ్రైవ్ చేసేవాడు, నిర్వహించేవాడు అని. ప్రతి వాడికి కూడా ఒక సారథి ఉంటాడు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పలానా వారి సారథ్యంలో అని అంటాం. అంటే ఆ కార్యాన్ని నిర్వహించి డ్రైవ్ చేస్తున్నవాడు, ముందుకు తీసుకెళ్తున్నవాడు అని. అలాంటి వాడు లోపలే ఉన్నాడు. శరీరాన్ని రథంతో పోల్చే, ఉపనిషత్తులు కూడా పోల్చే, ఇంద్రియాలనేటటువంటి గుర్రములతో, బుద్ధిశక్తులనే పగ్గములతో కూడినటువంటి దీనిలో ఒక ఆయన ఉన్నాడయ్యా లోపల నడిపేవాడు. వాడు ఎలాగంటే యంత్రాన్ని నడుపుతూ ఉన్నట్టుగా ఈ శరీర యంత్రాన్ని నడుపుతూ ఒకడు ఉన్నాడు అని గీత చెప్పింది కదా. ఈశ్వరః సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ యంత్రమునందు ఆరుఢుడై ఒకడు నడుపుతున్నట్లుగా ఈ శరీర యంత్రమునందు హృదయ కుహరంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే మాయయా. మాయ అంటే స్వాత్మశక్తి అని అర్థం. పరమేశ్వరుడు తన యొక్క శక్తితో ఈ మొత్తం శరీరములయ రథాన్ని నడుపుతున్నాడు గనక ఆయన సూతుడు. ఆయన ఎప్పుడు అహంత్యాయ, ఆయన ఎవరు ఏమీ చేయలేరు. నైనం చిందంతి శస్త్రాన్ని, నైనం దహతి పావక, నచేనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుత అని చెప్పారు కదే ఆయన అని చెప్పడం. అహంత్యాయ ఆయన వనానాం పతయే నమః. వీడు పెంచుకున్నటువంటి అహంకార మమకార రూపమైన ఏ సంపదలైతే ఉన్నాయో ఆ వన సంపదలన్నిటికీ కూడా ఈయనే రక్షకుడై ఉన్నటువంటి వాడు అని కూడా మనం ఈ వనానాంపతి అనే నామానికి అర్థం చెప్పుకుని నమో రోహితాయ స్థపతయే వృక్షాణాంపతయే నమః. ఇక్కడ పశూనాంపతయే నమః చెప్పి ఇప్పుడు వృక్షాణాంపతయే నమః చెప్పారు. అంతకు ముందు నామాల్లో నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని వచ్చింది. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం చేశారు. ఇక్కడ వృక్షములకు పతి అయిన రుద్రుడికి నమస్కారం చేస్తున్నారు. అంటే వృక్షాలలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఆయనే, వృక్షములన్నిటికీ పతి కూడా ఆయనే. వాటి యందు ఉండి పాలించడమే కాకుండా మొత్తంగా వ్యవస్థనంతటిని పాలించేవాడని చెప్పడానికి వృక్షాణాం పతయే నమః. ఇక్కడ వృక్ష శబ్దానికి అనేక అర్థాలు ముందే మనం చెప్పుకున్నాం. జగద్రూప వృక్షము, దేహరూప వృక్షము, సంసార రూప వృక్షము, మామూలుగా వృక్షములు. ఇందులో రక వివిధ స్థలములలో వృక్షములు అనే మాట వచ్చినప్పుడు ఏ అర్థాన్నైనా మీరు అక్కడ గ్రహించవచ్చు. అందుకు రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. జగద్రూపమనే వృక్షాన్ని మనం తీసుకున్నప్పటికీ దీనికి ఒక ప్రథమ స్థాయి ఏమిటి, రోహిత. వృక్షము యొక్క ప్రథమ స్థాయి రోహిత అని చెప్పబడేది. రోహితము అంటే అంకురముగా ఉన్నటువంటి స్థితిని రోహితము అన్నారు. రోహము అంటే అంకురము అని. అందుకే భూమి రూహము, ఆ రూహము అనే శబ్దం కూడా అందులోంచి వచ్చింది. అందుకు రోహితాయ అంటే అంకురముగా ఉన్నటువంటి వాడు. అంకురంగా ఉంటే అంకురంగానే ఉండిపోయేది, కానీ అంకుర వ్యవస్థలోనే మొత్తం వృక్ష వ్యవస్థ దాగి ఉంది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ వృక్షము తాలూకా వ్యవస్థనంతటినీ కూడా ఆ అంకురము నుండే స్థాపించి పాలిస్తున్నాడు. మరి అది ఒకటి విశేషం. స్థాపించి ఊరుకోవట్లేదు. స్థాపించి ఆయన ఊరుకుని ఉంటే అది అక్కడక్కడే డ్రై అయిపోయి డెడ్ అయ్యేది. దానిలో స్థాపించిన దాన్ని పాలించుతూ ఉన్నాడు. అందుకే స్థాత చాసౌ పాత చేతి స్థపతి అని పేరు. అక్కడ ఉండి దాన్ని కాపాడుతున్నాడు. ఆ రోహితాది వ్యవస్థల్లోనే ఆయన దాని యందు ఉండి కాపాడుతున్నాడు గనక స్వామిని స్థపతి అన్నారు. రోహితాయ స్థపతయే, అది విశేషం. అంకుర స్థాయిలోనే ఉన్నాడు అంటే జీవుడు తన కర్మానుభవంతో జన్మించేటప్పుడు ఆ స్థితి నుండి అతడి నందు అధిష్ఠించి అతన్ని కాపాడుతున్న చైతన్యం గనక రోహితాయ స్థపతయే. ఆ లోపల దాగిన దాన్ని బయటికి విస్తరింపజేసేవాడు ఎవడు, ఆయనే. మళ్ళీ వృక్షాణాం పతయే నమః. ఆ లోపల దాగినటువంటి అంకుర స్థాయిలో, బీజ స్థాయిలో దాగి ఉన్న దాన్ని వెలికి తీసేవాడు. ఇది మనకు ఎలా చెప్తుందంటే సృష్టి అంతటి యొక్క లక్షణం యొక్క మంత్రంలో ఎలా నిక్షిప్తం చేశారో చూడండి. ఇక్కడ ప్రళయావస్థ అయిన తర్వాత తిరిగి బీజములన్నీ, అంటే అంతవరకు జరిగిన సృష్టి యొక్క బీజములు ఆ ప్రళయములందు నిక్షిప్తమై ఉంటాయి. వాటికి మళ్ళీ అంకుర స్థాయి వస్తుంది. ఈ అంకుర స్థాయే వ్యక్తావస్థ అని చెప్పబడుతున్నది. అంటే ప్రకృతిగా వ్యక్తమవుతున్న అవస్థ. ఆ అవస్థలోనే మొత్తం జగత్తు యొక్క లక్షణం ఉంది ఆ బీజావస్థలోనే. తర్వాత జగద్రూప వృక్షంగా విస్తరింపజేసి దీనంతటికీ పాలకడై ఉన్నవాడు. అంటే రోహితాయ స్తపతయే వృక్షాణాం పతయే నమః అంటే అంకుర స్థాయి నుండి వృక్ష స్థాయి వరకు మొత్తంగా ఉండి పాలించేవాడు అని అర్థం. అదేవిధంగా రోహిత అంటే ఎరుపు అని ఒక అర్థం ఉన్నది, ఎర్రనివాడు అని. సూర్యుడికి రోహితుడు అని పేరు. మనం మొదటి నుంచి కూడా సూర్యోపాసకులం మనం అనే విషయాన్ని మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆ సౌరాగ్నినే అగ్నిహోత్రంలో కూడా ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. సూర్యుని యొక్క ప్రథమ వర్ణం రోహితము, అది కూడా అంకుర స్థాయి, అది కూడా తొలివర్ణం. అందుకే అంకురము అనే దానికి తొలి దశకి సంకేతమే ఎరుపు అనేటువంటిది. సూర్యభగవానుడు కూడా ప్రారంభావస్థలో ఎర్రనివాడే కనుక ఆ ఆదివర్ణమైన రోహితం ఇక్కడ ఈ మంత్రంలో మొదటి శబ్దంగా చెప్పారు. అంటే ఆది అయిన వాడు అని ఇక్కడ కూడా అర్థాన్ని స్వీకరించాలి. అందుకే ఎర్రని రంగుకి రోహితము అని పేరు రావడానికి కారణం ఇది విశేషం అన్నమాట. దీన్నే రోహితాన్నే లోహిత అని కూడా మనం మార్చుకున్నాం. రలయో రభేద అనే సూత్రం ప్రకారం రోహితమన్నా లోహితమన్నా ఒక్కటే. మన పూర్వ సంస్కృతిలో ప్రాచీనులు అగ్ని సూర్యుడు వీళ్ళకి సంబంధించిన పేర్లే ఎక్కువ పెట్టుకునేవారు. భరతుడు ఇవన్నీ కూడా. అలాగే లోహితాస్యుడు అనే పేరు వినుంటారు, హరిశ్చంద్రుని యొక్క పుత్రుడు. అది విశేషం, ఎర్రని ముఖం ఉన్నవాడు అని అర్థంలో పెట్టుకున్నారు. ఈ రోహితాయ అంటే ఎర్రని వాడు అని. అదేవిధంగా రో శబ్దానికి అక్షరము శబ్దము అని కూడా అర్థం ఉన్నది. రుతం అనేది కూడా ఇక్కడి నుంచి వచ్చింది. ఈ రోకి హితమైన వాడెవడో రోహితుడు అన్నారు. అంటే వాక్కులు అన్నిటికీ కూడా హితమైన వాడు అని అర్థం. అంటే శివస్పర్శ చేతే వాక్కు పవిత్రమవుతున్నది. అసలు వాక్కులని హితంగా పలికించగలిగేవాడు ఆయనే, అందుకే రోహితుడు అని. అలాగే మన వాక్కులని అనుసరించి మనకి హితము కలిగించువాడు అని. మనం చేసే స్తోత్రములు మంత్రములు వీటన్నిటికీ అనుగుణంగా హితము కలిగించేవాడు గనక రోహితాయ అని చెప్పబడుతున్నాడు. వాక్కు కూడా ఆ విధంగానే వెలికొస్తుంది. ఒక విత్తనం నుంచి ఎలాగైతే నెమ్మదిగా అంకురము వృక్షం వస్తుందో అలాగే మనలో పరారూప చైతన్యం క్రమక్రమంగా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వ్యక్తమవుతుంది. కనుక ఇక్కడ ఈ వృక్షము శబ్దరూప వృక్షం కూడా. ఈ శబ్దరూప వృక్షానికి ఆది నుంచి ఆ వాక్కునందు ఉండి స్థపతిగా పాలన చేస్తూ వాక్కులుగా వ్యక్తం చేయువాడు అని. ఆ వ్యక్తమైన వాక్కులనే ఇక్కడ మనం వృక్షములు అని చెప్పారు. అందుకే వేదాలను వృక్షంతో పోల్చాం మనం. మీరు వేదాలను వృక్షంతో పోల్చినప్పుడు మిగిలిన దాని అంగములన్నీ దాని కొమ్మలుగా వర్ణించారు. భారతీయులకు వృక్షాలంటే చాలా ఇష్టం. అందుకే మహర్షులు కూడా వృక్షాల నీడల్లో తపస్సు చేసుకునేవారు. ఎన్ని కుటీరాలు కట్టుకున్నా చెట్ల నడుమే. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో భారతీయులు మనకి ఆచరించి చూపించారు. ప్రకృతి నుంచి ఎలా దూరంగా బ్రతకాలో మిగిలిన వాళ్ళు మనకు నేర్పారు. ఇది విశేషం. ప్రకృతితో కలిసి గడిపేటువంటి గొప్ప సంస్కృతి. ప్రకృతిని నాశనం చేయకుండానే ప్రకృతితో ఎలా కలిసి బ్రతికి ప్రకృతిలో దాగిన పరమేశ్వరుని ఎలా దర్శించాలో చెప్పారు. అందుకే దేన్ని వర్ణించినా ప్రకృతిగతమైన వృక్షంతోనే వర్ణించాం మనం. రామాయణాన్ని చూడండి, ఏమన్నాం? రామాయణాన్ని కల్పవృక్షంతో వర్ణించారు. రామాయణం అనేది ఒక వృక్షము, దానికి ఆలవాలం ఋషులు, దానికి కాండము రామచంద్రమూర్తి, నారాయణుడు అనే పరబ్రహ్మం దానికి మూలం, దాని నుంచి వచ్చిన శాఖలే లక్ష్మణుడు మొదలైన వారు అని రామమూర్తిని వర్ణించారు. రాముడే చెట్టులా కనబడ్డాడు రావణాసుడికి. ఈ రాముడనే చెట్టును నరికేస్తానన్నాడు ఆయన. ఇది విస్తరించుకుపోతుంది రాను రాను ఈ చెట్టు. ఈ చెట్టు పెరిగిపోతే మాలాంటి వాళ్ళకి ఇంకా ఆశ్రయం ఉండదు. ఈ రామ వృక్షాన్ని నరుకుతానంటాడు ఆయన యుద్ధకాండలో. అంటే రాముడిని వృక్షంతో పోల్చాం. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని పరమేశ్వరుణ్ణి వృక్షంతో పోల్చడం వేద సంప్రదాయం. ఆ సంప్రదాయమే రామాయణంలో వాల్మీకి చూపించాడు. ఆ సంప్రదాయాన్నే భారతంలో వ్యాసదేవుడు చూపించాడు. రెండు చెట్లు చెప్తాడు అందులో. అదేమిటంటే ధర్మరాజు అనే చెట్టుట. ఈ ధర్మరాజు అనే చెట్టుకి ధర్మరూపుడైనటువంటి కృష్ణుడు మూలమై ఉన్నట. దాని నుంచి కాండమై వచ్చేట ఎవడు? ధర్మరాజు. ఆయన నుంచి శాఖలు విన్నారట నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు మొదలు ద్రౌపది మొదలైన వాళ్ళందరూ అలా విస్తరిస్తున్న వారు. వారిని ఆశ్రయించుకుని అనేక మంది మునులు ఉన్నారు. ఒక్క వృక్షం అంటే దాన్ని ఆశ్రయించుకుని ఎన్నుంటాయో దానివల్ల బ్రతికే వాళ్ళు ఎన్నో. గొప్ప వ్యవస్థ అది. అందుకే ఆయన్ని ధర్మరాజుని అలా వర్ణించారు. వీణ్ణి కూడా చెట్టుతో వర్ణించారు. రోషమయ మహాతరువు సుయోధనుండు అన్నారు. వాడెవడయ్యా అంటే ద్వేషం ఒక చెట్టు అయితే వాడన్నారు. ద్వేషానికి శాఖలున్నాయి. ద్వేషానికి అసూయలు, ఈర్ష్యలు, ఇవన్నీ దాని తాలూకా మూలాలు. దానికి మూలం అధర్మం. అంత చక్కగా వాణ్ణి వర్ణించారు. అంటే వాడు విషవృక్షం, వీడు సువృక్షం, కల్పవృక్షం.
మనకి దౌర్భాగ్యాలు వచ్చి కల్పవృక్షాలు కూడా విషవృక్షాలుగా కనబడేటువంటి శూర్పణఖ వారసులు వచ్చిన రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నాం. మొత్తానికి వృక్ష వ్యవస్థ ఒకటి ఉన్నదే, ఆ వృక్షాన్ని ప్రతిదాన్ని విస్తారమైన లక్షణం, మూల వ్యవస్థ, ఇదంతా చూస్తే ప్రపంచం యొక్క మొత్తం లక్షణం ఒక్క వృక్షంలో కనిపిస్తుంది మనకి. మనకు చూడడం చేతనవాలే కానీ విశ్వం మొత్తం నిర్మాణం ప్రతి వస్తు నిర్మాణంలో కనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి, అంటే మ్యాక్రో మైక్రో అని అన్నారు. బ్రహ్మాండమంతా ఎలా నిర్మాణం నడుస్తుందో అణువు కూడా అలాగే నిర్మాణమే నడుస్తున్నది. అందుకే అణువులో ఏది ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది అన్నారు ఎవరు, శంకరాచార్యుల వారు. సరిగ్గా అర్థం చేసుకోలేక ఏమండి బ్రహ్మాండంలో అణువులు ఉన్నప్పుడు, అణువులు బ్రహ్మాండాలు ఎక్కడుంటాయని నానా గొడవలు పడ్డాం. వ్యవహారంలో భేదం కనిపించినా పరమార్థంలో అంతా ఒక్కటే అన్నాడు. ఇది శంకరుల యొక్క హృదయం. ఎలా ఒకటో మీరు చూడండి, ఒక్క వృక్షాన్ని మీరు పరిశీలించినా సృష్టి వ్యవస్థ అంతా కనిపిస్తుంది. ఒక విత్తనాన్ని గమనించితే సృష్టి కనిపిస్తున్నది. అణువును పరిశీలించినా బ్రహ్మాండ రచన శిల్పం తెలుస్తుంది. ఇంత చక్కగా ఎవరండి నిర్మాణం చేయగలరు? ఇంత జగత్తు చూసి ఇంత విశ్వం ఎలా నిర్మాణమైందో అని ఆశ్చర్యపోనక్కర్లే. అంత విశ్వం నువ్వు స్టడీ చేయదలుచుకుంటే ఒక అణువును స్టడీ చేయి అన్నాడు పరమేశ్వరుడు. అంత అంతుపట్టని దాన్ని చేసి అందులో కూడా అంతు పట్టేటట్లుగా చేయగలిగేటటువంటి అంతు పట్టని వాడు ఆయన. అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి వృక్షాణాం పతయే నమః అన్నప్పుడు ఇన్ని అర్థాలతో రోహిత అనే దాని నుంచి వెళతాం. ఇటువంటి స్వామి నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః. ఇక్కడ మన వర్ణ వ్యవస్థకు మూలాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వర్ణ వ్యవస్థ లేని సమాజం ఉండదు. అది ఏ సమాజం అనేయండి, వర్ణ వ్యవస్థ లేని సమాజం ఉండదు. కొందరు అంటూ ఉంటారు భారతీయత అంటే భారతీయులందరూ ఈ జాతి వర్ణ వ్యవస్థతో విడిపోయారండి అని అంటారు. ఏమంటే డాక్టర్లుగా డాక్టర్లోనే బోర్డు వ్యవస్థలు ఉన్నాయి, గుండె చూసేవాడు ఒకడు, ఊపిరితిత్తులు చూసేవాడు ఒకడు, ఇదంతా చూసి ఈ వైద్య వ్యవస్థ ముక్కలు చెక్కలైపోయింది అంటామో మనం. ముక్కలు చెక్కలు కాదు, వైద్య వ్యవస్థ ముక్కలు చెక్కలైనా శరీరం ముక్కలు చెక్కలవదు కదా, దాని గుండె అన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే ఈ వ్యవస్థ ఏ సమాజంలోనైనా ఉంటుందండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వ్యవస్థ. బ్రాహ్మణులు అంటే బుద్ధితో సమాజాన్ని పాలించేటటువంటి వాళ్ళు, క్షత్రియులు అంటే బాహువుల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే అర్థం ప్రొటెక్షన్ డిఫెన్స్ సైడ్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ వైశ్యులు, ప్రొడక్షన్ సైడ్ వీళ్ళు. ఈ నలుగురు లేని సమాజం చూపించండి. మరి భారతదేశంలో పుట్టుకతో ఉన్నది, అది వాళ్ళందరికీ తట్టుకోలేని బాధ. ఎందుకంటే ఇలా వచ్చింది అంటే ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి కనుక. ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కనుక, నా తండ్రి చేశాడు, నా తాతలు చేశారు, నా ముత్తాతలు చేశారు అనే అబ్జర్వేషన్తో చాలా వస్తున్నాయి, జెనెటికల్గా చాలా వస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలోనే డౌట్లు పడే సమాజాల్లో ఇవి వ్యవస్థగా బలపడడం కష్టం. భారతదేశంలో ఆ బాధ లేదు, అందుకే ఇక్కడ వ్యవస్థగా బలపడ్డాయి. ఆ వ్యవస్థను మనం అర్థం చేసుకుని ఆ రెండు ఆ నాలుగింటికి కోఆర్డినేషన్ ఎలాగో పురుష సూక్తం చూపించింది మనకి. పురుష సూక్తంలో బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత అంటే సమస్తము ఒకే పురుషుని దేహంలో ఉన్నాయి అన్నప్పుడు దేహంలో మనం తలకి పాదాలకి కూడా రక్షణ ఎలా కల్పించుకుంటామో అదేవిధంగా సమాజంలో నలుగురు కూడా ఈశ్వర స్వరూపులు అనే భావన పురుష సూక్తంలో ఉంది. రుద్రంలో కూడా అదే చెప్తున్నారు. అందుకే రుద్రము పురుష సూక్తము స్త్రీ సూక్తము కలిసి అభిషేకం చేస్తూ ఉంటారు. మనకి రాను రాను ఆగమాలు అభివృద్ధి చెందినప్పుడు అనుష్ఠానాల్లోకి వచ్చినప్పుడు కొన్ని భ్రమను కూడా వ్యాపించకపోయే మనకి. అందులో ఒకటి రుద్రమేమో శివుడిదని, పురుష సూక్తం అంటే విష్ణువుదని, స్త్రీ సూక్తం అంటే లక్ష్మీదేవిదని అనుకుంటూ ఉంటాం. కానీ మూడు ఒక్కరివే. అందుకే మనకి రుద్రాభిషేకంలో మూడు చెప్తాం. ఎందుకు చెప్తున్నాం, ఇంత చూసిన తర్వాత రుద్రం బాగా అర్థమైతే విశ్వరూపుడు ఈయన అని తెలిసినప్పుడు అదే విరాట్ పురుషుడిగా అక్కడ దర్శనమిస్తుంది. ఆయన తన చైతన్యంతో సిరితో నింపేశాడు కనుక శ్రీ సూక్తం అన్నాం. అంతే, మూడు కలిపి ఒకటే చెప్తున్నాయి. ఇది తెలియక అజ్ఞానంతో రుద్రం అంటే శివుడిదని, విష్ణువుది, విరాట్ పురుష సూక్తం అనే భ్రమలు మనం కల్పించుకున్నాం. కానీ వేదం మాత్రం ఒక్క పరమేశ్వరునే వర్ణిస్తున్నది. ఇది బాగా బాగా మాటి మాటికి గుర్తుపెట్టుకోండి. ఇదేదో నేను శివకేశం అభేదం ప్రతిపాదించడానికి తాపత్రయపడుతున్నాను కాదు, సహజంగా ఉన్నటువంటిది. వేదం చెప్పిన ఒక సహజమైన ప్రక్రియ ఈ పరమేశ్వర స్వరూప ఆవిష్కరణ. దీన్ని మనం గ్రహించడానికని వివరణ అంతా ఇస్తూ ఉన్నాం. కొంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని విష్ణువాలయాల్లో కూడాను పురుష మన రుద్రంతో అభిషేకం చేసే విధానం ఉంది. ఒకరోజు చేస్తారు తదేదో, అది చేసినటువంటి వారు అయ్యో శివుడు చదివిసేవని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారట. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. ఏమంటే మా గురువులు చెప్పారు అంటే అజ్ఞానం అక్కడి నుంచి వచ్చిందనమాట అనుకోవడమే తప్ప గురువులు చెప్పారు కనుక మీరు జ్ఞానులు అనుకోవద్దు. వాడు అజ్ఞానానికి గురువా జ్ఞానానికి గురువా తెలుసుకోండి. ఏనుకో అందుకోసం భేద దృష్టి అనేటటువంటిది వైదికంలో ఎప్పుడూ ఉండకూడదు. మనం అందరం ఒకే పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం, ఆయన శివుడన్నా విష్ణువన్నా ఒక్కటే అది తెలుసుకోండి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే విరాట్ పురుష వర్ణంలో ఏ వర్ణ వ్యవస్థ చెప్పబడుతుందో దాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నిన్ననే మనం ఈ విషయాన్ని కొంతమేరకు చెప్పుకోవడం జరిగింది. దాని కొనసాగింపు మంత్రినే వాణిజాయ, మంత్రినే అంటే మంత్రుల వ్యవస్థ ఒకటి ఉంది మనకి. మంత్రులు అంటే అర్థం ఏమిటంటే మంత్రము అనగా ఆలోచన అని అర్థం. మంత్రిని అంటే ఆలోచనాపరులైన వారు అని. ఈ మంత్రిని అనే రూపంతో భగవంతుడు గాని మన బుద్ధిలో లేకపోతే సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఒక వస్తువు నిర్మాణం చేయాలి, ఏ విధంగా నడపాలి అనే బుద్ధిశక్తి పనిచేయదు. అందుకే మన లోపల ఇవన్నీ బయట ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉంది. మనం ఆలోచించి ఒక అనుష్ఠానం చేసేటప్పుడు ప్రతివాడు బ్రాహ్మడే, తనని తాను కాపాడుకునేటప్పుడు ప్రతివాడు క్షత్రియుడే, తను సంపాదించుకున్న దాన్ని వినియోగించుకుని కుటుంబంలో పనిచేటప్పుడు ప్రతివాడు వైశ్యుడే, తనకో తన ఇంటికో సేవ చేసుకుంటూ ఉత్పత్తి చేసినప్పుడు ప్రతివాడు శుద్ధుడే. ప్రతివాడులోని నాలుగు వ్యవస్థలు ఉంటాయి. ఇన్న అందుకే చెప్పాను సృష్టిని ఎంత చక్కగా పరమేశ్వరుడు అమర్చాడంటే విశ్వంలో ఎంత ఉందో ప్రతి అణువులోనే అంతే పెట్టాడు. అది విశేషం. దీనిలో మళ్ళీ ప్రపోర్షన్లో ఒకళ్ళు ఈ ఆలోచనాశక్తి బాగా విజృంభించి వస్తే వాడికి ప్రత్యేకంగా గౌరవం, ఈ అనుష్ఠాన శక్తి ఇంకోడు బాగా వినియోగిస్తే వాడిని ఆ వర్ణం వాడిగా చెప్తున్నాం. కానీ ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. గానం చేసే లక్షణం అందరిలోనూ ఉందా లేదా చెప్పండి. ఎవడో ఒక్కడు స్టేజ్ మీద ఎక్కి పాడగలడు, అందరూ అసాహసం చేయలేరు కదా. అలాగని పాడే గొంతు ఎవరికీ లేదా చెప్పండి, అందరికీ గొంతుంది. ఎవడో వాడి పాట వాడు పాడుకుంటున్నాడు. అందుకోసం అందరిలోనే అన్ని ఉంచుతాడు పరమేశ్వరుడు. అవసరమైనవి ఏవో కొందరులోంచి ఎక్కువ వెలికి తీస్తాడు. అందులోంచి వచ్చిన దానికి ఈశ్వర విభూతిగా నమస్కరించాలి. అది భారతీయ వైదిక మతంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ సమన్వయాన్ని దర్శించలేక మనకి చిన్నప్పుడు కథ 2వ క్లాస్ 3వ క్లాసులో ఉండేది. వాడికి ఒక కళ వస్తుందని చెవి కాళ్ళు అన్నీ కలిసి కొట్లాడుకుంటాయి, నేను ఎక్కువ నేను ఎక్కువ అని చిన్నప్పుడు కదా. ఇప్పుడు ఆ వ్యవస్థ వచ్చేసింది మనకి, ఆ అజ్ఞానపు వ్యవస్థ. దాన్ని మనం వైదికమైన ఈ మంత్రములతో అర్థం చేసుకోగలం. నమో మంత్రినే వాణిజాయ కక్షాణాంపతే నమః. మంత్రుల రూపంలో ఉన్నవాడు దేశ వ్యవస్థకి మంత్రి ఉంటాడు. ఎలాగూ మంత్రి అంటే ఆలోచనాపరుడు. రాజ్యాన్ని నిర్వహించాలంటే ఎంత గొప్ప ఆలోచనలు ఉండాలండి. మంత్రులకు ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అయితే అప్పుడు మంత్రులకు దేశాన్ని ఎలా కాపాడాలి అనే ఆలోచన, ఇప్పుడు మంత్రులకి ఆ ఉన్న కొద్ది కాలంలో తాము ఎలా పెరిగిపోవాలన్న ఆలోచన. ఎప్పుడు వాళ్ళు మంత్రులే. సరే అవలా ఉంచుదాం. రహస్యం అనేది దేశానికి అవసరం. అంతేగాని నాకే కల్లా కపటం లేదండి అని చెప్పి దేశంలో ఉన్న వ్యూహాలన్నీ బయటకు పెట్టేస్తే వాడు ఏమవుతాడండి. అందుకే కల్లా కపటం ఉండాలి, ఉండవలసిన చోట. అందుకే మంత్రినే ఒక రహస్య వ్యవస్థని కాపాడువాడు. ఎక్కడున్నాడండి? ఓహో మంత్రుల రూపంలో ఉన్నాడా? కాదు, ఇక్కడున్నాడు. ఎంత యంత్రాంగం నడుపుతున్నాడో, మనం ఏ కర్మకి ఏ ఫలితం చేస్తున్నామో మనకే తెలియనివ్వడు. లోపల ఏం అనుభవిస్తున్నామో తెలియదు. అసలు శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. ఊపిరి జరిగిపోతుంది కానీ మనం తీయడం లేదు. అవునా లేదా? ఊపిరి తీస్తున్నానండి అంటే అజ్ఞానం. మనం తీస్తున్నామా? ఊపిరి తీస్తున్నాం అనుకుని ఎవడైనా ఇక్కడ అనుకుంటున్నాడే చెప్పండి. ఊపిరి తీస్తున్నాం, ఊపిరి ఆపేస్తాం అని అనుకునేటట్టయితే మన ఇష్టం వచ్చినంతసేపు ఊపిరి తీయచ్చు. కానీ జరుగుతుందా? లేదే. కనుక మన లోపల ఈ మంత్రాంగం అంతా నడుపుతున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మంత్రిని అని చెప్పబడుతున్నాడు. ఆయన్నే వాణిజాయ అంటే మంచి వ్యాపారస్తుడైన శివుడికి నమస్కారం. అంటే శివుడు వ్యాపారం అన్నమాట, గొప్ప వ్యాపారి. అందుకే హీనంగా చూడకు దేన్ని అని మనకు ఎవడో వచ్చి చెప్పక్కర్లే. మన వేదమే చెప్తుంది ఎవరిని హీనంగా చూడకు. వాణిజాయ వాణిజ్య రూపంలో ఉన్న రుద్రుడు అని చెప్పారు. వాణిజ్యం అనేది ఏం తక్కువ అండి? ఒక వస్తువు తీసుకోవడం, దానికి సరియైన విలువని కేటాయించడం, దానికి ఆ విలువకు తగ్గ వస్తువుని తిరిగి తీసుకుని దాన్ని అందించడం. ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వంలో ప్రతిదానిలో ఉంది. మనం అనుకునే వ్యాపారం ఒక్కటే కాదు, ఈ వాణిజ్య వ్యవస్థ విశ్వమంతా ఎలా పరమేశ్వరుడు వ్యాపింపజేశాడో చూడండి.